గీత 5వ అధ్యాయం 2వ శ్లోకం. శ్రీభగవాన్ వాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావో తయోస్సు కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే. అనువాదం తాత్పర్యం కృష్ణకృపా శ్రీమూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాదుకి అనువాదం. కృష్ణ భగవానుడు సమాధానము పసగను కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మ రెండు ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగం కన్నా భక్తియుత కర్మ ఉత్తమమైనది చెప్పండి. కృష్ణ భగవానుడు పలికెను కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మ రెండు ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగం కన్నా భక్తియుత కర్మ ఉత్తమమైనది. తాత్పర్యం కామ్య కర్మలు ఇంద్రియ ప్రీతి కోసం చేయు కర్మలు భవబంధానికి కారణములైనవి. దేహ సుఖాన్ని పెంపొందించుకునే ఉద్దేశంతో కర్మలు చేయనంత కాలము జీవుడు వివిధములైన దేహములు పొందుతో భవబంధమున నిరంతరము కొనసాగవలసి ఉంది. శ్రీమద్ భాగవతంలో ఈ విషయాన్ని నిర్ధారణ చేస్తున్నది. నూనం ప్రమత్త కురితే కర్మ యదింద్రియ ప్రేత ఆపురణోతి నసాదు మన్య యథాత్మనోయం ఆసన్నపి క్లేశ దాస దేహ పరావస్థావాదబోధ జాతో యావాన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్క్రియాస్థావాదిదం మనోవై కర్మాత్మకం అయిన శరీరబంధ ఏవం మన కర్మవశం ప్రేమితే అవిద్యయాత్మ ఉపదీయమానే ప్రీతిర్ణ యావాన్ మయి వాసుదేవే నాముచితే దేహయోగేన తావా. ఇంద్రియ ప్రీతి ఎడ ఆసక్తులే ఉండి మనుషులు దుఃఖభూయిష్టమైన ప్రస్తుత దేహం గత కర్మఫలంగా లభించిందని తెలుసుకున్న దాలరు ఈ దేహం అశాశ్వతమైన ఉన్నంతకాలం జీవుని నానా రకములుగా బాధించును. కనుక ఇంద్రియ ప్రీతి కొరకు బతుకుట సరైనది కాదు. మనిషి తన నిజస్థితిని గురించి ప్రశ్నించంతకాలం జీవితంలో ఓడిపోయినట్లుగానే భావించవచ్చు. అతడు తన నిజస్థితిని ఎరుగనంత వరకు ఇంద్రియ ప్రీతికై ఫలములను ఆశించి కర్మలేదు ఆసక్తుడవును. ఇంద్రియ భోగముల ఆలోచనతో ఉన్నంతకాలం అతడు నానా రకముల జన్మయందు పరిభ్రమించవలసిందే. మనసు ఆ విధంగా కామ్యకర్మలందు లగ్నమై ఉన్నను అజ్ఞానముచే ప్రభావితమై ఉన్నను ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరూ వాసుదేవుడి భక్తి పెంపొందించుకునేవాళ్ళు. అప్పుడే ఎవరైనా భవబంధం ముక్తి పొందే అవకాశం కలుగును. నేను దేహాన్ని కానీ ఆత్మని జ్ఞానం ఒక్కటే ముక్తికి సరిపోదు. ఆ జ్ఞానంతో పాటు ఆత్మస్థితిలోకి వచ్చి భవబంధం నుంచి తప్పించుకునుట ఎవరికి సాధ్యం కాదు. కానీ కృష్ణ చైతన్యంలో చేయు కర్మలు కామ్యకర్మల వంటివి కాదు. పూర్ణ జ్ఞానంతో చేయబడిన కర్మలు మనిషిని జ్ఞానమునందు పురోగతి మరియు మరింత దృఢవ్రతం చేయగలవు. వాస్తవానికి కృష్ణ భక్తి లేకుండా కామ్యకర్మలను త్యజించుట బద్ధజీవుని హృదయాన్ని పవిత్రము చేయగలదు. హృదయం పవిత్రం కానంత వరకు మనిషి కామ్యభావంలో కర్మలు చేయవలసి వచ్చును. కానీ కృష్ణ చైతన్యంలో చేయబడి కర్మలు ఫలముల నుండి తప్పించుకుంటూ అప్రయత్నముగా దోహదమవుతుంది. కూర్చున్నందున కర్మ వల్ల భౌతిక స్థితికి ఎవరు పతనాన్ని చెందే అవకాశం ఉండదు. కనుక పతనాన్ని పొందే అవకాశం ఉన్నటువంటి కర్మత్యాగం కన్నా కృష్ణ చైతన్యంలో కర్మలు శ్రేష్టమైనవి. భక్తి రసామృత సిద్ధిలో శ్రీ రూప గోస్వామి నిర్ధారించినట్లు కృష్ణ భక్తి లేకుండా చేయబడి త్యాగం అసంపూర్ణమైనది. ప్రాపంచికతయా బుద్ధయ హరి సంబంధి వస్తున్న ముముక్షుడి పరిత్యాగం వైరాగ్యం పలుగు కట్టితే ముక్తిని పొందవలన ఆతురతతో మనుషులు దేవదేవుడికి ఆయన కృష్ణుడికి సంబంధించిన వస్తువులను విషయాలను కూడా భౌతికంగా భావించి త్యాగం చేసినప్పుడు వారి త్యాగం అసంపూర్ణమైనది. సర్వము కృష్ణుడికే చెందినదని మరియు ఎవరు దేనిపైన స్వామిత్వాన్ని కలిగి ఉండరాదని తెలిపడి జ్ఞానం ఉన్నప్పుడే త్యాగం పూర్తి కాగలదు. వాస్తవానికి ఏది ఎవరికు చెందినది కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకునేవారు. కావున త్యాగం అనే ప్రశ్న ఎట్లు ఉదయించును? సర్వము కృష్ణుడికి చెందింది అని ఎరిగిన వాడు త్యాగమునందు స్థితుడైనట్టు వాడే కాగలడు. సర్వము కృష్ణుడే కనుక అతని సేవ కొరకే సమస్తం వినియోగింపవలసి ఉంటుంది. కర్మ యొక్క సమగ్ర రూపమైనటువంటి కృష్ణ చైతన్యంలో కర్మలు మాయావాది సన్యాసులు అవలంబించే కృత్రిమమైన పరిత్యాగం కన్నా అత్యంత శ్రేష్టమైనది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతే స్వయరూప కదామయ్యం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తానంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ దీర్ఘమైన తాత్పర్యంలో ప్రభుపాద ఈ కర్మ రహస్యాన్ని ఎంత విశదంగా కర్మ రహస్యాలు కర్మ బంధాలు విడమర్చి రూప చెబుతున్నాను. తర్వాత ఇంత ముందు అధ్యాయంలో వస్తుందనుకుంటా కృష్ణుడు చెబుతాడు, కర్మనో అపి బోద్ధవ్యం బోద్ధవ్యం చావి కర్మణ. అకర్మణస్య బోద్ధవ్యం జ్ఞాన కర్మణో గతి. విద్వానులు కూడా ఈ ఏ రకంగా మనకు సంసారంలో బతకాల, ఏ రకం పనులు చేద్దాని నుంచి విద్వానులు కూడా భ్రాంతికి లోనవుతున్నారు అని చెప్పి శ్లోకంలో చేస్తున్నాడు. ఏది కర్మ ఏది వికర్మ ఏది అకర్మ కర్మ అంటే మామూలు మన దృష్టిలో ఏది చేసినప్పుడు దాన్ని కర్మ అంటాం, కానీ భగవద్గీతలో చెప్తుంది కర్మ అంటే శాస్త్రాలు చెప్పినటువంటి పద్ధతిలో మనం పనులు చేసినట్టు దాన్ని కర్మలు అంటారు. మనకి శాస్త్ర జ్ఞానం లేదు లేదా మనం శాస్త్రాల ప్రతి మనకు శ్రద్ధ లేదు మనం ఇష్టం వచ్చినట్టు కర్మ చేస్తాం, దాన్ని వికర్మ. శాస్త్ర విపరీతమైనటువంటి ఏ పనులు చేసినా కూడా దాన్ని వికర్మ అంటారు. అకర్మ అంటే తెలిసిందే, మనం ఖాళీగా ఉండడం, ఎలాంటి కర్మలు చేయకుండా. ఎందుకంటే కర్మ బంధనకారం అని చెప్పి ఇప్పుడు ఉదాహరణకి ఈ తాత్పర్యాలు ప్రభుత్వం చెప్పారు. వైష్ణవ సన్యాసులు ఉన్నారు, మాయావాది సన్యాసులు, ఇస్కాన్లో కూడా సన్యాసులు ఉన్నారు, ఇస్కాన్ బయట సంస్థల్లో కూడా సన్యాసులు ఉన్నారు. ఆధ్యాత్మిక పరిభాషలో ఏకదండి సన్యాసి, త్రిదండి సన్యాసి. వైష్ణవ సన్యాసుల్ని త్రిదండి సన్యాసులు అంటారు. ఇప్పుడు వ్యాస పూజ సన్యాసి దండం తీసుకొచ్చినా కదా, మామూలుగా సన్యాసి ఇప్పుడు దండాన్ని దగ్గర ఉంచుకోవాలంట. సన్యాసి దండం దగ్గర పెట్టుకుంటే అతను ఇప్పుడు గుర్తుంటుంది నేను సన్యాసిని. అదే కాకుండా ఇతరులకు కూడా ఒక సన్యాసిని మనం గౌరవించాలి, సేవ చేయాలి. మామూలుగా ఎదుగుతుంటే మనం అప్పుడప్పుడు అపరాధం చేయొచ్చు, ఈయన ఏదో అడుక్కు తింటున్నాడు, లేదా ఈయన మామూలు భక్తులని చెప్పి దండం చూడగానే అథారిటీ అప్పుడు పెట్టుకుంటూ ఉంటారు, ఇక్కడ బ్యాచ్లు పెట్టుకుంటూ ఉంటారు. మీ పరిచయం ఇస్తుంది ఐడెంటిటీ కార్డు, అది చూడగానే ఐపీఎస్ ఐఏఎస్ సాధన అది మనిషి మొహం చూస్తే అటు తెలుస్తున్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్. అట్లే మందిరంలో తలవంతులు మందిరంలో అందరినీ కూడా స్వాములు అంటూ ఉంటారు. బయట గణేశుడు గుడ్డలో పోయినట్టు సార్ అంటారు, మళ్ళీ తిరుమలలో ప్యాంట్ షర్ట్ వేసుకుంటే స్వామి గారికి బయట పబ్లిక్కి గుడ్డలు చూసి స్వామిని గుర్తుపడ్డాం. బయట వాళ్ళకి బ్రహ్మచారికి సన్యాసికి తేడా తెలియదు, తెల్లగుడ్డలకి కాషాయగుడ్డలకి తేడా కొద్దిగా. కానీ కాషాయగుడ్డలు కూడా రెండు కేటగిరీలు ఉన్నారు. వాళ్ళు మన పూజారులు కాషాయగుడ్డలు వేసుకుంటారు, నేను కూడా కాషాయగుడ్డలు వేసుకున్నాను. బయట మామూలుగా వాళ్ళకి ఈ మాత్రం తేడా తెలుస్తుంది, ఎందుకు కొంతమంది తెల్లగుడ్డలు వేసుకుంటే కొంతమంది కాషాయగుడ్డలు వేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు దృష్టిలో తెల్లగుడ్డలు వేసుకున్న వాళ్ళు అంత ఎదిగినటువంటి భక్తులు కాదేమో, కాషాయ గుడ్డలు వేసుకున్నాడు వాళ్ళు నిజమైనటువంటి స్వాములు, గట్టి స్వాములు. కానీ మనకి ఇస్కాన్ మర్యాదలు, ఇస్కాన్ సంస్కృతి తెలిస్తే మనం చూసేది బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాస మందిరంలో ఉండేవాడు ఈయన పరందాభై గారు ఉన్నారు, ఆయన తెల్లగుడ్డలు వేసుకున్నాడు. సురేష్ ఉన్నాడు, ఆయన తెల్లగుడ్డలు వేసుకు, ఆయన వినపట్టలేదు, వినపడుతుందా? మేమైతే జాగ్రత్త మాట్లాడాలి. వీళ్ళని ఎవరైతే పెళ్ళి అసలు చేసుకోలేదు అంటే బ్రహ్మచారులు అంటారు. పెళ్లి చేసుకోకుండా వాళ్ళు కృష్ణ భావనామృతాన్ని తెలుసుకుని దాన్ని సాధన చేస్తూ ఉంటారు. మామూలుగా పెళ్లి చేసుకునే వాళ్ళని పెళ్లి చేసుకునే వాళ్ళని బ్రహ్మచారులు అంటారు. బ్రహ్మచారితో సినిమాలు ఎందుకు చూస్తాడు, నవల్ని ఎందుకు చదువుతాడు, భ్రష్టాచారి కదా, బ్రహ్మచారి భ్రష్టాచారి. పెళ్లి చేసుకునేంత మాత్రం బ్రహ్మచారి కాదు వాడు. బ్రహ్మచర్యం అంటే ఏంటో తెలియాలా, తర్వాత ఆ నియమాన్ని పాటిద్దాం, బ్రహ్మచారి అనేవాడితో అలాడదాం లేవాలా, అతను మనసుని ఇంద్రియాలు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలా. అతను తన సమయాన్ని భగవంతుడిని సాక్షాత్కారం చేసుకుని ప్రయత్నం చేయాలా. స్టూడెంట్స్ కూడా పెళ్లి చేసుకోవాలా, మందిరంలో ఉండే భక్తులు కూడా కొంత పెళ్లి చేసుకోవాలి. కానీ పెళ్లి చేసుకోవడం అంటే బ్రహ్మచారి అన్నారు కదా, ఇంకా ఆయన బ్రహ్మచారి గృహస్థుడు కానీ. కానీ మనకి ఈ ఆధ్యాత్మిక విలువలు తెలిస్తే ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉండి వాళ్ళ మనసుని ఇంద్రియాల్ని వాళ్ళు క్రమశిక్షణలు పెట్టుకోవడానికి చూస్తున్న వాళ్ళు దానికి బ్రహ్మచారులు. అది గుడ్డలతో సంబంధం ఉన్న తెల్లగొడ్డలు ప్యాంటు షర్ట్తో. తర్వాత రెండోది వచ్చి గృహస్థులు. గృహస్థులు అంటే వాళ్ళు కూడా బ్రహ్మచారులే. ఎవరైతే కేవలం సంతానం కోసం, పిల్లల కోసం వాళ్ళు భార్యాభర్తలు కలుసుకుంటారో, అటు కాని అటు కలుసుకోరో, వాళ్ళు కూడా బ్రహ్మచారులే అన్నారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుని నియమాన్ని పాటిస్తున్నారు. కలికాలం లేని కూడా చాలా డిఫికల్ట్. నేను మనకి బజార్లు ఎక్కడికి పోయినా కూడా వాల్ పోస్ట్ చెత్త చెత్తగా అంతా ఉండే, మైండ్ని డిస్టర్బ్ చేస్తుండే. తర్వాత మనకి సంసారాలు అంతా కూడా మనం చదివేటువంటి చదువులు, మనం తినేటువంటి తిండి, మనకు ఉండేటువంటి కంపెనీ అంతా కూడా సరైనటువంటి ఇది కాదు. కానీ మనం అటువంటి వాత మనం తినేటువంటి తిండి, మనం చదివేటువంటి చదువులు, మనకు ఉండేటువంటి కంపెనీ, ఇక్కడ వీళ్ళందరికీ కేవలం శరీరం కోసం బతకడం మాత్రమే వాళ్ళకి తెలుసు. మన బాడీ నుంచి వాళ్ళు చేయడం ఎందుకు చదువుతున్నాం, ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేయాలా ఈ ప్రకృతిని, మన భోగాల కోసం, మన సుఖాల కోసం ఈ ప్రకృతిని మనం ఎట్లా తెలుసుకుని దాన్ని మనం వాడుకోవాలి. అంతే కదా సైన్స్ అంతా కూడా హౌ టు ఎక్స్ప్లాయిట్ నేచర్ ఫర్ మ్యాన్స్ కంఫర్ట్, మనిషి సుఖం కోసం ప్రకృతిని. కానీ భగవద్గీత చెప్పేది ప్రకృతిని, ఈ ప్రకృతి భగవంతుడికి చెందినటువంటిది, దీన్ని భగవంతుడి సేవకి మనం ఎలా ఉపయోగించాలి. మన శరీరాన్ని, మన మనస్సుని, మనకు ఉండేటువంటి వనరులు, రిసోర్సెస్. ఏకదండి సన్యాసి, త్రిదండి సన్యాసి. దానికి ముందు గృహస్థుల గురించి చెప్పుకున్నాము. మామూలు గృహస్థులు అయినట్లయితే వాళ్ళు గృహమేధి. గృహమేధి అంటే వాళ్ళ పేరుకు గృహస్థులు, కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. కానీ ఎవరికైతే విషయాలు తెలుసో వాళ్ళు గృహస్థ జీవితంలో ఉన్నా కూడా వాళ్ళు క్రమశిక్షణలు బతుకుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా మనం బ్రహ్మచారులే అన్నారు. లేదా ఆశ్రమంలో ఉన్నవాళ్ళు వాళ్ళు పద్ధతులు బతుకుతున్నారు, ఉద్దేశాన్ని పెట్టుకుని. మామూలుగా గృహస్థులు నా సుఖం కోసం నువ్వు, నీ సుఖం కోసం నేను అంటాడు, మేడ్ ఫర్ ఈచ్ అదర్. భగవంతుడు నన్ను నీ కోసం చేసినాడు, నిన్ను నా కోసం చేసినాడు. కొట్లాటలు అవి విసుకొచ్చేదాకా అటు బతుకుతూ ఉంటాను. కానీ మనం ఎట్లా నిజమైనటువంటి సుఖం పొందడం కోసం ఏ రకంగా ఆశ్రమంలో అందరూ కలిసి మనం భగవంతుడి సేవ చేస్తూ మనం నిజమైనటువంటి సుఖం పొందడం, అలాగే గృహస్థ జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకుని ఏ రకంగా మనం నిజమైనటువంటి సుఖం కోసం భగవంతుడికి సేవ చేసుకోవాలి. ఆ తర్వాత వానప్రస్థం. వానప్రస్థం అంటే మెలిగా, వానప్రస్థం అంటే దాని అర్థంలో ఉంది కదా, గో టు ఫారెస్ట్ అంటే చనిపోయేప్పుడు ఎవరికి ఎవరు సంబంధం లేనట్టుగా చనిపోతాడు కదా. సావు అనేది ఎవరికోసం, బాబాయ్ ఇంక కప్పెలు కాలేదు రాలేదు ఇట్లంత చూడదు గుర్తు వచ్చి తన పంత అడ్జస్ట్కి వెళ్ళిపోతుంది ఎవరికి ఇప్పుడు రాదు అంటే వానప్రస్థం అంటే మనం చావు రావడానికి ముందే మనం సంబంధాలని తెంచుకోవడానికి ప్రయత్నం చేయడం అంటే భార్య భర్తలు ఇట్లా యాత్రలకు పోతూ ఉంటాం మందిరాల్లో ఉండి సేవ చేసుకుంటాం ఇంట్లో ఉన్న కూడా వాళ్ళు భగవంతుని కోసం బతకడం అంటే వానప్రస్థం అంటే వాళ్ళు ముగించేసుకున్నారు ఇంకా ఈ పిల్లకాయలు పిల్ల జల్ల సంబంధాలు శారీరక సుఖాలు స్టాప్ ఇవన్నీ వదిలేసి ఇంకా ఏ రకంగా ఏ రకం మఠంలో ఉండేవాళ్ళు ఎలా బతుకుతూ ఉంటారు మఠంలో ఉండేవాళ్ళు 24 గంటలు భగవంతుడు సేవలు అట్లా వాళ్ళు గృహస్థులు ఏమి వాళ్ళు అంటారు వానప్రస్థం అంటే వాళ్ళు ఇంట్లో ఉంటున్నా కూడా వనంలో ఉన్నట్టుగా బతుకుతూ ఉంటారు ఈ చైతన్య మహాప్రభు వారి దయతో అది సంభవం చైతన్య మహాప్రభు ఇచ్చిన మార్గంలో ఈ భగవన్ నామాన్ని 24 గంటలు మనం ఎప్పుడు కూడా దగ్గర ఉంచుకుంటే మనం ఇంట్లో ఉన్నవాళ్ళు చూడడానికి బయటకు చూసే వాళ్ళకి గృహస్థులాగా అనిపిస్తూ ఉంటాం కానీ వాళ్ళు బతికిన 24 గంటలు ఇట్లా దేవుడి సేవ చేయడం ఖాళీ ఉంటే జపం చేసుకోవడం కృష్ణుడి గురించి చదువుకుంటూ ఉండడం బయట వాళ్ళు వాళ్ళు మనలాగా వీళ్ళు కూడా భార్య పట్ల అట్లా అని తేడా అంటే వానప్రస్థం ఆ తర్వాత సన్యాసం సన్యాసం అంటే ఇంకా అతనికి వ్యక్తిగత జీవితం అనేది లేకుండా 24 గంటలు భగవంతుడి సేవలు తర్వాత ప్రజలకి కృష్ణ చైతన్యాన్ని సన్యాసి అంటే అతను అన్ని వదిలిపెట్టాడని కాదు సన్యాసి అన్నీ కూడా దేవుడి కోసం పనిచేసేటువంటి వాడు అన్నీ వదిలిపెట్టడం అది కర్మ పరిత్యాగం అన్నీ దేవుడి కోసం చేయడం అది భక్తి అంటే రెండు చోట్ల కూడా అర్థం ఒకటే ఉంది అన్నీ వదిలిపెట్టడం అంటే తందంటూ లేదని చెప్పి అన్నీ వదిలిపెట్టేశాడు అన్నీ భగవంతు కోసం చేయడం అన్నా కూడా తందంటూ ఏం లేదు కదా అన్ని వదిలిపెట్టడం దానిలో త్యాగం ఉంది అన్ని భగవంతుడి చేసాం రెండు చోట్ల కామన్ థింగ్ అది నా కోసం అంటే ఏం లేదు కానీ తేడా అయితే ఇప్పుడు వదిలేసిపోతున్నాడు బజార్లో ఆయన దేవుడితో ప్రతిదీ కూడా దేవుడితో సంబంధం పెడుతున్నాడు ప్రభుపాద ఒక స్టోరీ చెప్పారు దాంతో మనకి ఈ పాయింట్ క్లియర్ అవుతుంది కర్మ పరిత్యాగమైంది మనం కృష్ణ చైతన్యులు కర్మలు చేయడమైంది ది సీక్రెట్ ఆఫ్ వర్క్ ఇది గణేష్ లాంటి వచ్చి బజార్లో పోతున్నాడు పోతుంటే ఎవరి పాపం ఎవరి జేబులో వచ్చి కళ్ళద్దాలు తీసుకుంటుంటే 500 రూపాయలు రోడ్డు పడిపోయింది అది రోడ్డు మీద పడిపోయింది గణేష్ అక్కడి నుంచి పోతున్నాడు చూసారా 500 రూపాయలు నోట్ ఏం చేస్తాం 500 రూపాయలు నోట్ కనిపిస్తే ఏం చేస్తాం వడ్డీ రాస్తాం బాబు ఆ మాత్రం నేర్చుకుంటే పర్వాలేదు బాగుపడేటోళ్ళకి నిజానికి తప్పది పాపం వాడేవాడు కష్టపడి సంపాదించుకున్నాడు ఏదో పొరపాటు దానిపోయింది అయితే ఉండీలు వేస్తే ఒకటి ఆత్మకి మనం క్షోభ పెట్టినట్టు పాపం వాడు ఎంత కష్టపడి రోజుకి పనిచేసి దాన్ని పొదుపు చేసుకుని 500 రూపాయలు పొరపాటు దేవుడికి పెట్టేసి కానీ దాన్ని బలవంతంగా తీసుకొచ్చి దేవుడు ఉండిలో పడేస్తుంది ఆ పోగొట్టుకుని వాడు చూస్తూ ఉండగా అన్నోటిని ఎత్తి నీకేనే అని ఉండిలో పడేస్తా అంటే వాడు ఊరుకుంటాడైంది అప్పుడు నేను కొట్లాడతాను కదా దానివల్ల నేను ఉండిలేట పడేస్తా నాకు అంతేగానే కానీ 500 రూపాయల నోటు మనకి బజార్లో కనపడతాయి ఒక వ్యక్తి ఏం చేయొచ్చు ఎవరైతే కర్మ పరిత్యాగం చేశాడో ఎవరైతే సన్యాసం తీసుకున్నాడో ఎవరైతే విరక్తి మార్గానికి పోతున్నాడో అతను 500 రూపాయలు చూస్తే ఇది చెత్త కాగితం లేదా 500 రూపాయలు దీంతో కొన్ని సామాన్లు కొనుక్కోవచ్చు. కానీ నేను సన్యాసిని, నాకు దీంతో నాకు ఇది రాకలేసి ఉంది. అక్కడెక్కడ 4 గంటలకు పోయి భిక్షాంతి అంట అది తిండి దొరుకుతుంది. 500 రూపాయలు నాకు పని ఉంది. నేను కాగితం లాగా చూసాను. భగవద్గీతలో శ్లోకాలు అంటాడు, ఎవరైతే బంగారాన్ని మట్టి పెళ్ళని సమలోష్ట్రాస్మ కాంచన, కాంచన అంటే బంగారం, లోష్ట్ర అంటే గులకరాళ్ళు, మట్టి పెళ్ళని ఎవరైతే మట్టి పెళ్ళని బంగారాన్ని ఒకే దృష్టితో చూడగలరో అటువంటి వ్యక్తి సన్యాసి అని చెప్పి, అటువంటి వ్యక్తి భక్తుడని చెప్పి. కాబట్టి ఇక్కడ 500 రూపాయల నోటు కనిపిస్తే మనం నాకు తిండేట్లకు దేవుడు ఏర్పాటు చేసినాడు ఈ 500 రూపాయలు నాకు, దాన్ని మనం పట్టించుకోపోతూ ఉంటాం. ఒక వ్యక్తి అట్లా ఉంటాడు. రెండో వ్యక్తి ఎవరైతే సంసార వ్యక్తులు, వాడు మామూలుగా బతుకుతుంటే డబ్బు కోసం కష్టపడి అన్యాన్ని సముదాయ బజార్లో రోడ్డు మీద అట్లాగే 500 రూపాయలు వదిలిపెడతాడు. అబద్ధాలు చెప్పి అన్యాన్ని సంపాదిస్తున్నాడు. నువ్వు బేవారసుగా బజార్లో 500 రూపాయలు పడితే వాడు ఎవరు నిలబడినా కూడా ముందు అక్కడ నిలబడతాడు. దాని మీద కాలు పక్కన పెట్టి ఏదో కాలు కొద్ది దొరకనట్టు వండి తిన్నగా నోటెత్తి ఎవరైనా చూస్తాడో మళ్ళా పోగొట్టుకున్నాడు అటు ఇటు ఎదుగుతుండే వాడు చూసేసి పరిగెత్తుకు వస్తాడు అని చెప్పి ఆయన మళ్ళీ ఆయన నిలబడతాడు నిలబడి కావాలని చెప్పి నేను తన తన సామాను పడేసినట్టు అది పడిపోయి తీసుకుంటే దాంతోపాటు 500 రూపాయలు నోటు. నేను మేము చేశాం కాబట్టి చెప్పగలుగుతా. అప్పుడు నేను చాలా బాగా ట్రైన్లో పోతున్నప్పుడు అప్పుడప్పుడు టక్కని 100 రూపాయలు నోటు కనపడింది. అప్పుడు నేను ఏదైనా రుమాలు తీసి అక్కడి కింద పడేసి ఆ రుమాల కింద 100 రూపాయలు దాన్ని గురించి తీసుకుని సొంతం చేసుకున్నాం. రెండో వ్యక్తి ఎవరైతే లౌకిక వ్యక్తో, ఎవరైతే సంసార సుఖాల కోసం బతుకుతున్నాడు అతను ఫ్రీగా నోటు దొరుకుతాడు ఎందుకు వదిలిపెడతాడు. డబ్బు కోసం కష్టపడుతున్నాడు, అన్యాయం చేసి డబ్బు సంపాదిస్తున్నాడు, అతను 500 రూపాయలు నోటు కనబడితే ఎందుకు వదిలిపెడతాడు. అటు ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, తిండి దేవుడు ఎట్లా ఏర్పాటు చేస్తున్నాడు ఈ డబ్బులు ఇవ్వని నేను ఐ డోంట్ కేర్. రెండో వ్యక్తి అతను బుద్ధిని పోగొట్టుకున్నాడు, మాయాపూరిత జ్ఞానం కామైస్తే హృత జ్ఞానం. ఎవరైతే సంసార కోరికలు కలవాళ్ళు అంటారో వాళ్ళు మెల్లిగా వాళ్ళు బుద్ధిని పోగొట్టుకుంటారు. వాళ్ళు నిజాయితీ ఇవన్నీ కూడా వదిలిపెట్టేసి కోరికల కోసం మెల్లిగా వాళ్ళ నీతంతా కూడా పాడవుతుంది. నేను వాళ్ళ విషయ సుఖాల్ని టార్గెట్గా పెట్టుకున్నారు కాబట్టి ఆ కోరికలు తీరడం కోసం వాళ్ళు ఏదైనా చేయడానికి తయారవుతారు. అంటే మూడో వ్యక్తి ఏం చేస్తాడు, 500 రూపాయల నోటు చూసి పాపం ఎంత బాధపడుతూ ఉంటాడు. ఎంత పెద్ద నోటు పోగొట్టుకున్న వ్యక్తి అతని మైండ్ డిస్టర్బ్ అయి ఉంటుంది, వెతుకుతూ ఉంటాడు, ఖర్చులకి బదిగా ఉన్నాడు. కాబట్టి అతనే తీసి అది కూడా దానికి కూడా పాయింట్ ఉంది. అక్కడ ఎప్పుడైనా మందిరంలో మనకి ఏదైనా రిస్ట్ వాచ్ అది దొరుకుతుంది, లేదా మనకి పర్సు దొరుకుతుంది, పర్సు కూడా దాని పడిపోయింది, దండం పెడతాడు జేబులో దాని పడింది పర్సు దొరుకుతుంది. సో లక్ష్మణ్ లాంటి భక్తుడు దాన్ని తీసుకుంటాడు పట్టుకొని, అది తెలుసు ఎవరితో పడిపోయింది వాడికి వెనక్కి ఇవ్వాల. ఏం చేస్తాడు, మామూలుగా చాలామంది అడుగుతారు ఫ్రీగా మనకి కానీ నన్ను ఏం చేస్తాం మనం, నువ్వు ఏదైనా వస్తువు పోయిందంటే దాని గుర్తులు చెప్పాలా, నా పర్సులో ఈ డబ్బు ఉంది, నా పర్సు ఇట్లాంటిది చేయటం తెలుస్తుంది. లేకపోతే ఇట్లా మా పర్సు దొరికింది ఎవరికి కావాలి తీసుకోండి అంటే నలుగురు ఏది వచ్చి నాది నాదంటే ఎవరికి ఇవ్వాలా, నలుగురు వచ్చేస్తారు నాది నాది వాటి ఎవరికి ఇవ్వాలి, కానీ వాడికి భయం ఉంటుంది. అసలు నీ పర్సు కోసం పోయినావంటే గుర్తులు అడగచ్చు, నేను చెప్పలేకపోతే బయట పడిపోతా అని నేను అనవసరంగా క్లెయిమ్ చేయడానికి వచ్చినా అని చెప్పి గుర్తున్నాను. కాబట్టి మూడో వ్యక్తి ఏం చేస్తాడు, 500 రూపాయలు నోటు కనబడితే అది దాన్ని తీసుకొని ఎవరైతే పోగొట్టుకున్నారో అతనికి ఇవ్వడానికి ఇంకోళ్ళకు కూడా ఇవ్వడు. కానీ గుర్తుపట్టాలా ఎవరికి పోయిందో అడిగేవాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడి అతనిదని తెలిసి అతనికి అప్పచెప్పడం, అంటే ఇది కరెక్ట్ అయింది, ఎవరిదైతే సొమ్మో వాళ్ళకి అప్పచెప్పడం. ఇక్కడ అదే పాయింట్ చెబుతున్నాడు ఇక్కడ కృష్ణుడు. ఈ సంసారంలో ఉండేదంతా కూడా అది భగవంతుడు సొమ్ము, ఈ సంసారంలో ఖాళీ చేతులతో వస్తాం, మనం పోయేప్పుడు ఖాళీ చేతులతో పోతాం. అంటే ఇక్కడ ఉండేది ఎవరన్నా ఇది నా ఆస్తులు, ఇది నా సంపాదన లేదు, భగవంతుడు సొమ్ము నీ దగ్గర ఉంచబడింది. కాబట్టి భగవంతుడి సొమ్ము నీ దగ్గర ఉంచబడితే అది భగవంతుడికి ఇచ్చేయాలా, లేదా భగవంతుడి కోసం ఖర్చు పెట్టాలా? భగవంతుడు అందుకే గణేష్ చెప్పిన ఆన్సర్ పార్షల్లీ కరెక్ట్. కానీ పోగొట్టుకున్న వ్యక్తి కూడా ఒప్పుకోవాలి కదా దేవుడి దగ్గర, అటు ముందు ఆయనకి ఇవ్వాలా, తర్వాత ఆయనకు కన్విన్స్ చేయాలా, ప్రీచింగ్ చేయాలి, చేస్తే అప్పుడు బహుశా దేవుడికే ఇచ్చిపోవచ్చు. మనం చేస్తున్నది ఏంటి, ప్రచారం చేసి మనం బలవంతంగా ఈ టెర్రరిస్టులు నక్సలైట్ వాళ్ళు ఏం చేస్తారు, తలకాయలు పగలు కొట్టి బలంగా వాళ్ళు సొమ్ము లాగేసుకుంటారు. కానీ భక్తులు తలకాయలు పగలు కొట్టి సొమ్ము లాక్కరు, తలకాయలు మార్చి అక్కడికి వెళ్ళి నేర్పిస్తే అతను శ్రద్ధగా దేవుడికి గీయడానికి తయారవుతాడు. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చే ఈ సంసారంలో ప్రతిది కూడా మన శరీరం కూడా కృష్ణుడికి చెందింది, మన ఆత్మ కూడా కృష్ణుడు యొక్క అంశం. కాబట్టి నిజానికి త్యాగం అనేది ఉంది. ఎవరన్నా మందిరానికి వచ్చి అంటారు అనుకోండి, నేను ఈ బిల్డింగ్ త్యాగం చేస్తున్నా, నేను వచ్చి నీతో ఉండి ఫర్నిచర్ని త్యాగం చేస్తున్నా, వాడవాడు బయట నుంచి లోపలికి వచ్చి నేను దీన్ని త్యాగం చేస్తుంది, నేను త్యాగం చేస్తుంది, ఎన్నో తెలియదు మాట్లాడి తీసుకెళ్తుంటే దొంగ అంటాం కదా, మందిరం తీసుకెళ్తుంటే దొంగ, మందిరంలో ఉండేది నేను త్యాగం చేస్తున్నా అంటే వాడికి పిచ్చి అంటాను, పిచ్చి అయితే నువ్వు త్యాగం చేసేయాలి, నీదైతే కదా త్యాగం చేయడానికి. అనుభవిస్తే దొంగ అంటారు, త్యాగం చేయడం అంటే పిచ్చితనం, ఎందుకంటే మంది కానీ మనం త్యాగం చేసేది. కాబట్టి కరెక్ట్గా ఇక్కడ పాయింట్ చెప్తుంది, దేవుడి సొమ్ము మనం దేవుడికి. కాబట్టి మనకి దేవుడు ఎవరో తెలియాలా, కృష్ణుడు దేవుడు అని తెలిసి, అందుకే చాలామందికి ముక్తి కలగదు. వాడేవాడు నేను శివ భక్తుడిని, నేను అమ్మవారి భక్తుడిని, నేను సాయిబాబా భక్తుడిని, మునుగుళ్ళ నెల్లూరులో ఒక ఆయన, నేను సాయిబాబా భక్తుడిని చెప్పి వెళ్ళి అక్కడ దేవుడికి 11 కోట్ల రూపాయల సింహాసనం ఎన్ని చేసి ఇచ్చాడు. జనాలంతా కూడా ఆయన భక్తిని బాగా మెచ్చుకుంటుంది, బాబా ఎంత త్యాగం చేశాడు దేవుడి కోసం, భగవంతుడి కోసం. నిజానికి ఆయన దేవుడికి చెందాల్సిందే, ఎక్కడో తప్పుగా ఖర్చు పెట్టేశాడు. అంటే ఆయన మరణకాలంలో పబ్లిక్ అనుకోవచ్చు, కానీ భగవద్గీత జ్ఞానం ఉన్నటువంటి వాడు ఇతను దేవుడి సంబంధి తప్పుగా ఖర్చు పెట్టినాడు. అంటే అతను దండింపబడతాడు, లేదా అతనికి ముక్తి కలగదు. తర్వాత
పాయింట్ వచ్చి ఇంకోటి, మనం ఇచ్చేప్పుడు ఏదైనా ఇచ్చేప్పుడు మనకి తెలియాలా ఏ స్థితిలో మనం ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా. మనం ఏదైనా గర్వంగా మనం కొంత డబ్బులు తీసుకుని గర్వంగా నేను ఇస్తున్న దానం, దాని ఆ దానాన్ని ఎవరు రాజసిక దానం చూడడానికి దానం, కానీ దాని ఫలితం పూర్తిగా ఉండదు. కానీ ఇచ్చేప్పుడు ఇది దేవుడిది, దేవుడికి ఇవ్వడం నా బాధ్యత, నాకు దేవుడికి ఇచ్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది అనేటువంటి రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, సరైనటువంటి అవగాహనతో అన్నీ దేవుడికి చెందినటువంటి, దేవుడికి సేవ చేయడం నా బాధ్యత, దేవుడికి చేసే అవకాశం నాకు కలుగుతుంది. ఎవరిని వచ్చి మన దగ్గరికి మనతో పరిచయం ఉందని బలవంతంగా నా ఫ్రెండ్ 500 రూపాయలు జన్మాష్టమికి డొనేషన్ ఇవ్వాల, ఫ్రెండ్ గట్టిగా చెప్పాడు కాబట్టి ఈయక తప్పదు తన ఫ్రెండ్ కాబట్టి. కానీ ఆ దానం సరైనటువంటి దానం అనిపించుకోదు, ఎందుకంటే అతను బలవంతం ఇస్తున్నాడు లేదా అతను ఇష్టం లేకుండా ఇస్తున్నాడు. సరైనటువంటి దానం అంటే మనం సంతోషంగా ఇవ్వడం నా బాధ్యత, నిజానికి దేవుడికి ఎంత ఇచ్చినా కూడా తక్కువే, ఎందుకంటే అంతా ఆయనకే చెందుతుంది అనేటువంటి భావనలో ఇచ్చేటువంటిది. తర్వాత ఇక్కడ ఈ దానాన్ని గురించి, ఈ కర్మల గురించి చెబుతుంది. మనం ఏదైనా కర్మలు చేసేప్పుడు క్లియర్గా మనకి అవగాహన ఉండాలా, అందుకే ఇది నేర్చుకోవాలా. కృష్ణుడు అర్జునుడికి నేర్పిస్తున్నాడు, భగవంతుడు చెబుతున్నాడు. అంటే మనకి తెలియాలా, మనం ఇష్టం వచ్చినట్టు ఎంతెంత చేసుకుంటూ ఉండడం నా దృష్టిలో నా మనసుకు తోచినట్లుగా నా అంతరాత్మ చెప్పినట్టుగా. నేను అర్జునుడు లాంటి వాడు ఈ కర్మరహస్యాన్ని చక్కగా జాగ్రత్తగా ఆకలింపు చేసుకుని, ఇంకో శ్లోకం కూడా ఉంది భగవద్గీత, కిం కర్మ కిం కర్మేతి కవయోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్మ మోక్షతే శుభాత్. మనం కర్మలు చేయడం ద్వారా మనకు అశుభం కలగచ్చు, కర్మలు చేయడం ద్వారా మనం నరకానికి పోవచ్చు, కర్మలు చేయడం ద్వారా మనం స్వర్గాలకు పోవచ్చు, రకరకాల కర్మలు. కాబట్టి తెలుసుకోవాలా ఏ కర్మలకి ఏ ఫలితం ఉంటుంది. కిం కర్మ కిమ కర్మేతి, కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, అది తెలుసుకోవడంలో విద్వానులు కూడా వాళ్ళు భంగపాటు పడుతూ ఉంటారు. కవయోప్య, కవయో అంటే లెర్నెడ్ పీపుల్, మోహిత వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకని కృష్ణుడు అంటే తత్తే కర్మ ప్రవక్ష్యామి, నేను నీకు చెబుతా ప్రవక్ష్యామి, నేను నీకు చెబుతున్నాను యజ్ఞాత అది తెలుసుకున్నప్పుడు మోక్షిస్తే శుభార్త. కాబట్టి మనం ఈ కర్మ రహస్యాన్ని చక్కగా అర్థం చేసుకున్నట్లయితే నిశ్చింతగా మనకి గర్వం ఉండదు. దానం ఇచ్చేప్పుడు మనం కర్మ చేసేప్పుడు మన శరీర భోగాల కోసం చేయము, మనం కర్మ చేయడం వల్ల ముక్తిని పొందగలుగుతాము, మనం కర్మలు చేయడం వల్ల లోక కళ్యాణం చేయగలుగుతాము. ఇట్లా అంతా కూడా, అందుకే కృష్ణుడు కర్మ పరిత్యాగం కంటే కూడా కర్మలు చేయడం మేలు అంటున్నాడు. ఈ శ్లోకంలో కృష్ణుడు స్పష్టం చేస్తున్న పాయింట్ ఏంటి, నిజానికి కర్మలు బంధన కారణము, అంటే కర్మలు వదిలిపెడితే నువ్వు బంధాల్లో పడవు అంతే కదా. మనం ఉదాహరణకి నేను ఇంటి కోసం తాపత్రయపడి రకరకాలుగా డబ్బు సంపాదిస్తాను, నాకంత తాపత్రయం లేనప్పుడు నేను కేవలం అవసరమైనంత నేను ఇల్లు గడవడానికి కావాల్సినంత పనిచేసి నేను తప్పించుకున్నాను లేదా, నేను 20 కర్మలు చేసి నేను 20 లక్షలు సంపాదించాను, కానీ ఇంటి ఖర్చుకు కావాల్సింది 1 లక్ష రూపాయలు, కానీ నేను ఒక కర్మ చేసి ఇంటికి వచ్చేస్తాను, ఎందుకు నేను అనవసరంగా కర్మలు తలకెత్తుకోవడం, నాకు అవసరమైంది 1 లక్ష రూపాయలే, కానీ నేను ఒక కర్మ చేసి. కాబట్టి అతను కర్మలు వదిలేయడం వల్ల అతను కర్మ బంధాల నుంచి కొంత తప్పించుకున్నాడు కదా. ఇప్పుడు నేను 10 కర్మలు చేయడం వల్ల 10 జన్మలు ఎత్తాలా, నేను ఒక కర్మ చేయడం వల్ల ఒక జన్మ ఎత్తాలా, అది తప్పించుకున్నాను. కాబట్టి కర్మ పరిత్యాగం, కాబట్టి ఆయన అనేది ఈ కర్మ పరిత్యాగం కూడా శ్రేయదాయకం. ఉదాహరణకి మనం అనవసరమైనటువంటి ఖర్చులు ఉన్నాయి, మాంసాహారం, సిగరెట్లు, సారాయిలు, సినిమాలు, దానికోసం మనం ఎన్నో కర్మలు చేయాల్సి ఉంటుంది. దానికంటే మేలు మనం ఈ సిగరెట్లు, సారాయిలు, మాంసాలు వదిలేస్తే మనకు అంత ఖర్చులు లేవు, కానీ మనం అంత పనులు చేయక్కర్లేదు కదా. అదే రకంగా మనం కర్మలు చేసి మన అవసరం 1 లక్ష రూపాయలు, కానీ మన కర్మలు చేస్తున్న మనకి 10 లక్షలు మనం సంపాదించాము, మిగతా 9 లక్షలు మనం మిగతా వాళ్ళకి ఉపయోగపడే పద్ధతిలో. కాబట్టి ఆ కర్మ చేయడం వల్ల మనకు మంచిది, నీకు అవసరం 1 లక్షే, కానీ నువ్వు 5 లక్షలు 10 లక్షలు సంపాదించి దాన్ని మన శరీర భోగాల కోసం కాకుండా, అంటే నువ్వు చక్కగా అవకాశాన్ని నువ్వు సదుపయోగం చేసుకున్నావు, నేను బతకడమే కాకుండా నేను 10 మందికి మేలు చేయాలి. ఒకచోట సారాయి మాంసాహారం అవసరాల కోసం అన్యాయం చేసి ఎక్కువ సంపాదించడం, ఇంకో చోట మనం మన ఖర్చు తక్కువలో కూడా సంపాదించి ఆ సంపాదించిన డబ్బుని సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యాలు. మూడో స్థితి మనం సంపాదించి భక్తులు చేసేటువంటిది. ఈ దేవుడికి చెందింది నేను ఇతరుల కోసం ఖర్చు పెట్టాలా. ఇప్పుడు ఆయన వచ్చినాడు, మీరారెడ్డి అని ఒక ఆయన వచ్చినాడు సాయంత్రం, వచ్చి 200 భగవద్గీతలకి 30,000 కట్టిపోయినాడు. నిజానికి ఆయన ఆ కార్యక్రమానికి ఇంట్లో వచ్చిన వాళ్ళందరికీ ఒక హాట్ కేసు 150 రూపాయలు హాట్ కేసు ఇవ్వచ్చు, హాట్ కేసు లేదా స్టీల్ డబ్బా 150 రూపాయలు. కానీ ఆయన నేను అందరికీ భగవద్గీత ఇవ్వాలా, అంటే తన డబ్బుని కృష్ణుడి సేవలో ఇచ్చాడు, ఇతరులు కూడా ఏదో ఇయ్యాలా, అది వాళ్ళకి కృష్ణుని గుర్తు చేసే పద్ధతిలో వాళ్ళకి భగవద్గీత ఇస్తున్నాడు. సో మనీ ప్రాపర్లీ యూటిలైజ్ అండ్ అదర్స్ ఆర్ ఆల్సో గివన్ ఏ స్పిరిచువల్ డైరెక్షన్, వాళ్ళు కూడా కొద్దిగా కృష్ణుని గురించి తెలుసుకునేటువంటి అవకాశం. మరి స్టీల్ డబ్బా ఇస్తే జనాలు కృష్ణుని గురించి ఏం తెలుస్తుంది, సో కొన్ని విషయాలు తెలియదు. కాబట్టి మూడో కేటగిరీ భక్తులు ఏం చేస్తారు, వాళ్ళు పనిచేస్తారు. భగవంతుడు వాళ్ళు ఏం సంపాదించాను, భగవంతుడు వాళ్ళ అవసరాల కంటే కూడా ఎక్కువ ఇచ్చినట్లయితే నేను దీన్ని భగవత్ కార్యాలకు ఖర్చు పెట్టాలి. భగవత్ కార్యాలకు ఖర్చు పెట్టడం అంటే అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, మనం జపం చేస్తాను నువ్వు సమాజానికి ఏం చేస్తున్నావా అడుగుతాను కదా. నువ్వు జపం చేసుకుంటే నీ ముక్తి కోసం, నీ మోక్షం కోసం, నీ ఆనందం కోసం నువ్వు సమాజానికి నువ్వు ఏం చేస్తున్నావు. అందుకే కృష్ణుడు అంటున్నాడు, కిం కర్మ కిమ కర్మ అయితే, వాళ్ళకి తెలీదు, వాళ్ళు అనుకోవడం అప్పుడప్పుడు భక్తులు లేదు, దున్నపోతులాగానో ఇంత కుర్రాళ్ళలాగానో ఇంత వయసులోనో కూర్చొని నువ్వు భజనలు చేసుకుంటావు, పని చేయలేవా, నువ్వు సంపాదించుకోలేవా అని చెప్పి, అంటే వాళ్ళు ఏంటంటే ఈయన ఒక అక్కర్మే, నేను పని ఏం చేయట్లేదు, అంటే ఈయన చేసేటువంటి పని దాన్ని అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈయన ఖాళీగా కూర్చోటలా, కానీ ఈయన చేసే పని ఈయన భజన చేస్తున్నాడు, దేవుడికి అని చెప్పి వండుతున్నాడు, దేవుడికి చెప్పి అది చేస్తున్నాడు, కానీ తన సంపాదన తను సంపాదించుకుంటున్నాడా, ఇతరుల కోసం ఏమైనా ఇవ్వగలుగుతున్నాడా, అంటే జనాలంతా మిస్అండర్స్టాండింగ్స్ అండి. అంటే వాళ్ళు విద్వారులు కాదు, మనం చేసేటువంటి కర్మలు అవి శరీర స్థాయికి చెందినటువంటి కర్మలు కాకపోవచ్చు. అంటే మామూలుగా అందరూ కూడా శరీర స్థాయికి చెందిన కర్మలు, ఇంజనీరు, డాక్టర్ ఇట్లాంటి పనులు చేస్తారు, అట్లాంటి పనులు చేయట్లేదు. అంటే వాళ్ళు అనుకోవడం వీళ్ళేం పని చేయట్లేదు, వీళ్ళు సమాజం మీద ఆధారపడి పరాన్న జీవులు, పారాసైట్స్ లాగా బతుకుతాయి. కానీ దానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి సేవ చేస్తున్నారు, భగవంతుడు ఏది ఇస్తే దాన్ని తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా కృష్ణ చైతన్యంలో బతుకుతున్నారు. కానీ సామాన్య వ్యక్తులకి ఇంత పరిజ్ఞానం లేదు. ఆత్మ ఏంది, భగవంతుడు ఏంది, పని ఎవరి కోసం చేయాలా, ఏ పనులు త్యాగం చేయాలా. ఇంకో పాయింట్, భక్తులైనటువంటి వాళ్ళు వాళ్ళు కొన్ని కర్మలు పరిత్యాగం చేస్తారు. మాంసాహారం తినటువంటి, మాంసానికి సంబంధించినట్టు లేదా సిగరెట్లు, సారాయిలు, సినిమాలు ఇట్లాంటివన్నీ వాళ్ళు వదిలిపెడతారు. కానీ డబ్బు సంపాదించే పనులు లేదా రకరకాల సామాజిక పనులు, ఇల్లు కట్టాలా, వంటలు ఉండాలా, లేదా సీడీలు, కంప్యూటర్లు, పనులు ఏం చేస్తూ ఉంటారు. చూడ్డానికి వాళ్ళు సాధారణ వ్యక్తుల్లా కనిపించవచ్చు. కానీ మనం వాళ్ళ మనస్సును చూడగలిగితే మనకు అర్థమవుతుంది వీళ్ళు దేవుడి కోసం పనిచేస్తున్నారు. దిస్ పాయింట్ హ్యాస్ టు బి క్లియర్. వాళ్ళు పనిచేస్తున్నారు మనం శరీర సుఖాల కోసం లేదా ఇతరుల శరీర సుఖం కోసం పనిచేస్తున్నాం. భక్తులు వాళ్ళు భగవంతుడి కోసం పనిచేస్తున్నారు, ఇతరుల యొక్క ఆత్మ కళ్యాణం కోసం పనిచేస్తున్నారు, వాళ్ళ ఆత్మ ఉన్నతి కోసం పనిచేస్తున్నారు. భక్తులు వాళ్ళు ఐడియల్గా ఏం లేరు. కానీ సామాన్య వ్యక్తులకి అర్థం కాదు, దాని వాళ్ళు అకర్మ అనుకుంటారు. కానీ భక్తులు నిజానికి మనం సంసారికులు చేసే కర్మలు, భక్తులు చేసే కర్మలు చూస్తే సంసారికులు కొంత కర్మ చేస్తున్నారు, అది కూడా వికర్మ. తర్వాత వాళ్ళు కొంత కర్మ చేసిన తర్వాత వాళ్ళు నిద్రపోతున్నాడు, గప్చిప్పులు కొడుతున్నాడు, లేదా పనికిరానటువంటి టీవీలు, నవలు చదువుతున్నాడు, అది కొంత పని చేస్తున్నాడు, అది కూడా వికర్మ. తర్వాత మిగతా టైంలో వాడు సోమరిపోతులాగా లూజ్గా బతుకుతున్నాడు. కానీ భక్తులు చూడడానికి ఏం పని చేయనట్టు కనిపించవచ్చు. కానీ నిజానికి వాళ్ళు భగవంతుల కోసం పనిచేస్తున్నారు, వాళ్ళు ఆత్మ కళ్యాణం కోసం పనిచేస్తున్నారు, ఇతరుల ఆత్మ లాభం కోసం పనిచేస్తున్నారు. తర్వాత వాళ్ళు ఎప్పుడూ ఖాళీగా ఉంటలేదు. మనం ఖాళీగా కూర్చున్నా కూడా భక్తులు ఏదో కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు కదా, గమ్మునుంటాడు. భక్తులు చూడడానికి ఖాళీగా కూర్చున్నా కూడా అతనికి డైరెక్షన్ ఏంటి, మనస్సుని ఏ దిశలో పెట్టుకోవాలా. కాబట్టి ఇదంతా కర్మ రహస్యాలు. కాబట్టి కృష్ణుడు చేస్తున్నాడు, ఒక పాయింట్ క్లియర్ చేస్తున్నాడు, కర్మ పరిత్యాగం కంటే మనం కృష్ణ భక్తిలో కర్మలు చేయడం, దానివల్ల మన ఆత్మశుద్ధి కలుగుతుంది, ఇతరులకి మనం కృష్ణ చైతన్యాన్ని అందించిన వాళ్ళం అవుతాం. తర్వాత మనకి డైరెక్ట్గా భగవంతుడితో ప్రత్యక్ష సంబంధం కలుగుతుంది. మన దగ్గర అదనంగా ఉన్నటువంటిది సర్ప్లస్, మనం దాంతో ఎన్నో ఉపయోగకరమైనటువంటి ప్రజలకి, భగవంతుడికి మనం సేవలు అందించగలుగుతాం. కాబట్టి ఇక్కడ కృష్ణ చైతన్యంలో కర్మ చేయడం అనేది మాత్రం కర్మ పరిత్యాగం కంటే కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి కృష్ణ చైతన్యం. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ.